पुर्वाणानि परम् परस्मात् मधुक्षरन्ति वसताम् फलानि प्रावर्तय प्राञ्जलिरश्मिदिग्रे नामानि नारायण गोचराणि
భగవంతుడు తన సముద్రం లాంటి వాడు. సముద్రం నిండా నీరుంటాయి కాని అది మనకి త్రాగడానికి ఒక చుక్క కూడా పనికిరాదు. సముద్ర జలాన్ని మేఘం ఆకర్షిస్తుంది, అది ఒక వర్షంగా మన మధ్య కురుస్తుంది. ఆ నీటినే, కొత్త నీటిని తేదు, కానీ అది మేఘం ద్వారా ఆ నీరు వస్తే అది మనకి త్రాగడానికి యోగ్యమవుతుంది, తీయగా రుచిగా ఉంటుంది. అదే నేరుగా సముద్రంలో చేస్తే ఒక్క చుక్క కూడా మనం త్రాగలేము. అలానే భగవద్ జ్ఞానం భగవంతుడి నుంచి నేరుగా రావడం కంటే భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా, భీష్ముడు అనే ఒక మేఘము ద్వారా అది వర్షిస్తే అది లోకానికి హితకరం, క్షేమకరం. కనుకనే నువ్వు చెప్పుతావా అని శ్రీకృష్ణుడు భీష్ముడికి వరాలిచ్చి ఆనాటి మహానుభావుల్లో పరమ ఆస్తికాగ్రేసరుడు, పరమ వైదికుడు అయినటువంటి ఆ భీష్ముడి ద్వారా తెలుసుకోవలసినటువంటి ధర్మసారం ఏదో దాన్ని చెప్పించాడు. అదే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అయింది. భగవద్గీత భగవంతుడు నేరుగా చెప్పాడు, విష్ణు సహస్రనామం భీష్ముడితో చెప్పించాడు. అందుకనే నేరుగా భగవంతుడు చెప్పినది సముద్రపు నీరైతే, ఆయన అనుగ్రహంతో భీష్ముడు చెప్పింది వార్షిక జలం లాంటిది, ఏదో ఒక మేఘం కురిసినటువంటి నీరు లాంటిది. ఏది మనకి సులభం, ఏది మనకి రుచిరం, ఏది మనకి శ్రేయస్కరం? భగవద్గీత గొప్పదే, సహస్రనామమో గొప్పదే, కాని భగవద్గీత భగవద్ ఉపదేశం, సహస్రనామం భగవద్భక్తుని యొక్క ఉపదేశం. కనుక భగవద్ ఉపదేశం కంటే భగవద్భక్తుడి ఉపదేశానికి వెయిట్ ఎక్కువ, బరువు ఎక్కువ. అందుకోసమే భగవద్గీత 700 శ్లోకాలున్నా, సహస్రనామం 100 శ్లోకాలే ఉన్నా, ఈ 100 శ్లోకాలకు ఉండేటటువంటి గౌరవం, ఈ 100 శ్లోకాలకు ఉండేటటువంటి ఒక విజ్ఞానం అందులో నిబిడీకృతమై ఉండేటటువంటిది భగవద్గీతలో కంటే ఎక్కువ అని దానిని తెలిసినటువంటి జ్ఞానులైన మన పూర్వులంతా ఆదరిస్తారు, ఆరాధిస్తారు, స్వీకరిస్తారు. సరే, అందుకే పెద్దవారంతా కూడాను గేయం, గీత, నామ, సహస్రం ఆ రెంటినీ మనం కనుక చక్కగా అనుసంధానం చేసుకోగలిగితే మన జన్మ ధన్యమైనట్లే అని ఉపదేశం చేస్తారు. ఇక ఆ రెంటిలో కూడా ఏది ప్రధానము, భగవద్గీత 700 శ్లోకాలుండే గ్రంథం, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం స్తోత్రంగా అయితే విశ్వం విష్ణువు దగ్గర నుంచి ఆరంభం చేస్తే శంఖభృత్, తర్వాత వనమాలి, ఈ 2 శ్లోకాలు కలిపితే 108 శ్లోకాలు అవుతాయి అంతే. కానీ ఈ 700 శ్లోకాలు కలిగిన గీతని ఒక త్రాసులోను, ఈ 100 శ్లోకాలు కలిగిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మరొక త్రాసులోను కనుక పెట్టినట్టయితే ఈ 100 శ్లోకాలకే బరువు ఎక్కువ, 700 శ్లోకాలు కలిగిన భగవద్గీత కంటే అనేది తత్వ దర్శనం చేసినటువంటి మహనీయుల యొక్క నిరూపణ. ఎందుకని, కారణం ఏమిటంటే భగవద్గీత కేవలం భగవంతుడు రుచి లేని అర్జునుడికి చెప్పాడు, కాని సహస్రనామం రుచి కలిగి తెలుసుకుందామనే జిజ్ఞాసువులైన పాండవులకి, భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి భీష్ముడికి తాము చెప్పాడు. అంటే ఒకటి భగవంతుడి వాక్యం, మరొకటి భగవద్భక్తుడి వాక్యం. దేనికి బరువు ఎక్కువ అంటే భగవద్భక్తుడి వాక్యానికే బరువు ఎక్కువ, భగవంతుడి వాక్యం కంటే కూడా. ఎందుకంటే భగవంతుడు కూడా తన భక్తుడి యొక్క వాక్యాన్ని నిజం చేయవలసి వస్తే తన వాక్యాన్ని కూడా పక్కకి పెట్టేసుకుంటాడు. ఆయన నా మాట ఎప్పుడు కూడా మొక్కపోదు, తిరుగులేదు అని అప్పుడప్పుడు అంటూ ఉంటాడు. భారతంలోనే అన్నాడు అట్లాగా ఒకటి రెండు సార్లు. ద్రౌపది దగ్గర తను ప్రతిజ్ఞ చేస్తూ, హే ద్రౌపది, సముద్రం ఎండిపోయినా సరే, భూమి ముక్కలైపోయినా సరే, హిమవంతులు కూడా పగిలిపోయినా సరే, ఆకాశం విరిగి క్రింద పడ్డా సరే, ఈ భూమి క్రిందకి కుంగిపోయినా సరే, నేనాడిన మాట ఎప్పుడు కూడా మొక్కపోదు, నమే మోహం వచో భవేత్ అని అంటాడన్నమాట. అలాగా తన మాట ఎప్పుడు మొక్కపోదు అని చెప్పుకున్న మహానుభావుడు కూడా అప్పుడప్పుడు ఆయన మాటని అంత గట్టిగానే వదిలేశాడండి. ఎందుకోసం వదిలివేశాడు, ఎక్కడ వదిలివేశాడు? భారత సంగ్రామానికి ముందర దుర్యోధనుడి దగ్గరే తను చెప్పాడు, నాయనా నేను ఆయుధం పట్టను, యుద్ధంలో ఒకవేళ నేను కూడా ఉన్నప్పటికీ కూడా నేను ఇచ్చేటటువంటి 10,000 మంది ఈ సైన్యం అయితే మాత్రం బ్రహ్మాండమైన ఆయుధధారులే వచ్చి యుద్ధం చేస్తారు, నేను ఊరికే ఉచితంగా సలహాలు మాత్రం పారేస్తుంటానంతే అన్నాడు. ఎందుకు దండగనుకున్నాడు దుర్యోధన్, ఇప్పుడే సలహా ఇచ్చాడు, మా దగ్గర 1,25,000 మంది ఉన్నా, మళ్ళీ ఇంకో ఆయన ఎక్స్ట్రా ఎందుకయ్యా, అంచేత నాకు నువ్వు అక్కర్లేదే, ఆ ఆయుధాలు పెట్టుకుని పోరగలిగేటటువంటి వాళ్ళని ఇచ్చేయి అన్నాడు దుర్యోధనుడు. నేను ఆయుధం పట్టను అని చేశాడు ప్రతిజ్ఞ శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో. దుర్యోధనుడు వాళ్ళ తాతగారైన భీష్ముడి దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ చెప్పాడు. విన్నటువంటి భీష్మ పితామహుడు శ్రీకృష్ణుడు ఆయుధం పట్టనన్నాడా, సరే ఆయుధం పట్టేటట్టుగా నేను చేస్తా అన్నాడు. అంటే ఎంత తీవ్రమైనటువంటి యుద్ధం చేయాలి, ఆ మాట అనడానికి ఎంత సాహసం ఉండాలి, అంటే భీష్ముడికి ఆ సాహసం ఉందన్నమాట. ఆయుధం పట్టను పట్టను అని కూర్చున్నటువంటి శ్రీకృష్ణుణ్ణి కూడా విసిగించి వేపారించి ఆయన కూడా ఇంకా ఆయుధం పట్టుకుంటే కానీ తప్పదు అని అనిపించేట్టు చేయాలి అంటే సామాన్యమైనటువంటి శక్తి కాలదు కదా. భీష్ముడికి ఆ రకమైనటువంటి సాహసము శక్తి ఉన్నాయి కనుకనే ఆయన నేను శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టించి తీరుతా చూసుకో దుర్యోధన అన్నాడు. దుర్యోధనుడికి భలే సంతోషం, కాని శ్రీకృష్ణుడు తన మాటను వదిలేసుకుంటాడు అనేది తెలియదు. కాని నిజానికి అసలు జరిగింది, అది ఎప్పుడెప్పుడు జరిగింది అంటే మొట్టమొదట అభిమన్యు చనిపోయిన తర్వాత అతన్ని చంపినటువంటి వాడు సైంధవుడు జయద్రథుడు అని అతన్ని అంటారు. జయద్రథుడన్నా సైంధవుడన్నా ఒకటికే పేర్లు. వాడు ఆ వేళ పాండవులు పద్మవ్యూహంలోకి ప్రవేశించకుండా ద్వారం దగ్గర చాపలా కాసి వాళ్ళని వరబలం చేత ఆ ఒక్కనాటికి అడ్డుకోగలిగాడు. వచ్చిన తర్వాత అభిమన్యుడు యుద్ధరంగంలో దారుణంగా చనిపోయాడు. చాలా ఘోరమైనటువంటి ఆ స్థితిలో అతను చనిపోవలసి వచ్చింది అని విని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, సాయంకాలం లోపులో ఆ జయద్రథుడు కనుక నేను చంపకపోతే నేను అగ్ని ప్రవేశం చేసేస్తా. ఎంత వాడు పైకి వస్తాడు సాయంకాలం లోపులో, వాడిపోయి దాక్కున్నాడు, రాడు సాయంకాలం దాకా, ఇంకేం చేయాలి? అన్న మాట ప్రకారం శుభ్రంగా చితి పేర్చేసుకుని ఇంకా అర్జునుడు దూకాడు అని సిద్ధపడుతున్నాడు ఈ పిచ్చాడు. పాపం శ్రీకృష్ణుడికి పట్టుకుంది బెంగా, నిజమే తనను ఆశ్రయించుకున్న వాళ్ల కోసం వాళ్ల మాటల్ని నిలబెట్టడం కోసం ఏం చేయడానికైనా వెనకాడ్డాయినా, తన పరువు పోతే పాయ్, కానీ తన భక్తుడి యొక్క పరువుని పోవటం మాత్రం సహించడు పరమాత్మ. ఆయనకుండే గొప్ప గుణం అది అంటాడు ఒక ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఒక మహానుభావుడు, ఒక సంగీతకార్ అనమాట. అప్పునా మాను భలే తలు జావే, భక్తుంక మాను నత్తలు జేవేఖా. తన పరువు నేలపాలైపోయినా సరే, ఒక భక్తుడి పరువుని మాత్రం అలా నేలపాలు కాని పను ఏమైనా సరే చేసి దాన్ని నిలబెడతాను అని భగవంతుడు ఎప్పుడు కూడా అనుకుంటాడట. అందుకోసమని అర్జునుడిని చనిపోనివ్వకూడదు, అగ్ని దూకేనివ్వకూడదు. అర్జునుడు అగ్ని దూకేస్తే ద్రౌపదికి దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం తను చూడలేడు. అర్జునుడి మీద ప్రేమ కాదు, తన భక్తురాలైన ద్రౌపది మీద ప్రేమ. ఆవిడికి బాధ వద్దు, ఆవిడ ఏడవకూడదు, ఆవిడ మంగళసూత్రానికి లోపం రాకూడదు అనేది భగవంతు యొక్క ఆకాంక్ష. అందుకోసమనే ఆవిడ అర్జునుడి యొక్క ప్రాణం పోకూడదు అంటే ఆ లోపల దూరి దాక్కున్న జయద్రథుడు సైంధవుడు మళ్ళీ పైకి రావాలి. రావాలంటే ఎప్పుడొస్తాడు? సాయంకాలం దాకా వాడు రానన్నాడు. సాయంకాలం అయిపోయింది అనిపిస్తే అప్పుడు బయటకు వస్తాడు. హా, నన్ను చేయలేకపోయావు కదా అన్నట్టుగాను. ఏం చేయాలి? అది ఇంకా మధ్యాహ్నమే. కానీ శ్రీకృష్ణుడు తన యొక్క చక్రాయుధాన్ని ప్రయోగించి సూర్యుని అడ్డివేసి సాయంకాలం అయిపోయింది అని అనిపించాడట. హో, సాయంకాలం అయిపోయింది కదా, నీ ఆడిన మాట పోయింది కదా, ఇదిగోయిప్పుడు నేను పైకి వచ్చాను అని జయద్రథుడు పైకి వస్తే అప్పుడు కొట్టవయ్యవాణ్ణి అని మళ్ళీ తన చక్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. ఇంకా అప్పటికి మధ్యాహ్నమే అయింది కనుక సరే అర్జునుడు ఆవిడ అతన్ని సంహరిస్తాడు. మొత్తానికి నేను చక్రం పట్టను, ఆయుధం పట్టను అన్న శ్రీకృష్ణుడు ఆవిడ అర్జునుడు కోసమని చక్రాన్ని పట్టి ప్రయోగించి ఆవిడ తన కార్యాన్ని నెరవేర్చాల్సి వచ్చింది. అంటే ఆయుధం పట్టాడన్నమాటే కదా, తన మాట పోయిందన్నమాటే కదా. ఎవరి మాట కోసం? అర్జునుడి మాట నిలబెట్టడం కోసమే తాను తన మాటను వదిలేసుకున్నాడు. ఇది ఒకటోసారి, ఇంకా ఇలా చాలాసార్లు చేశానండి.